Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే వెనెలా గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం April 4, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. కరెక్ట్గా ఆలోచిస్తే ఈ ప్రపంచం యావత్తు, ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ జీవితం యావత్తు ఆ యావత్తు మీదే ఆధారపడింది. ఆరోగ్యంలో ఆ యావత్తు లేదనుకోండి, ఇక ఆ రోగం పాలే. చిన్నప్పుడు చదువుకో సన్నాసి, చదువుకోకపోతే అని తిడుతూ ఉంటారు. పెద్ద అయిన తర్వాత దానికి కూడా ఒక యావత్తు చేర్చి చదివినా చదవకపోయినా సన్యాసుల్లో కలుద్దాం అనుకుంటే ఇప్పుడు అదే తయారవుతుంది. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏదో మామూలుగా పద్యాలు అవి చెప్తూ ఉంటారు కదా, తోలుతిత్తి ఇది మూడు నెలల్లో తుసుమనుట ఖాయం, ఓ జీవ తెలుసుకో అపాయం అది ఇది అని చెప్తూ ఉంటారు. అంటే ఏదైనా సరే పెద్దంత మనం వాటి మీద వ్యామోహాలు పెంచుకోక్కర్లేదు, ఈ జీవితం అనేది ఒక క్షణభంగురం, నీటి పొడగ అవి ఇవి అని చెప్తూ ఉంటారు. ఏదో 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేసి వీళ్ళందరూ ఏమో కూర్చుని ఇలాంటి మీటింగులు పెట్టుకున్నప్పుడు ఏదో చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ నిజంగా అంతే గనక క్షణభంగురం అయితే ఇన్నాళ్ళు మరి వీళ్ళు చేసింది ఏంటి? అసలు ఒక ఉద్యోగాలు, ఒక లక్ష్యాలు, దానికి మళ్ళీ ఒక ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు, BMW కారు, ఇట్లా అనుకుని ఇన్ని ఇన్ని లక్ష్యాలు పెట్టుకుని అందులో కనీసం కొన్నన్న వాళ్ళు తీర్చుకున్న తర్వాతే కదా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు. అసలు ఆ లెక్కకు వస్తే ఇప్పుడు ఏ సన్యాసులు నిజంగా అంత నిరాడంబరంగా ఉంటున్నారు? వాళ్ళకు కూడా పేరుకే పైన ఆరెంజ్ కలర్ డ్రెస్సో లేకపోతే వైట్ కలర్ డ్రెస్సో ఇంకోటో తప్ప, వాళ్ళకి ఏసీ కార్లు కావాలి, ఏసీ రూములు కావాలి, వాళ్ళు ప్రవచనాలు చెప్పేటప్పుడు ఏసీగా వాళ్ళ వైపే ఉండాలి, కిన్రే మినరల్ వాటర్ తప్ప మామూలు వాటర్ తాగరు, మళ్ళీ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు పాదాలు ముట్టుకుంటే 5,000, పాద సేవ చేసుకుంటే 10,000, నెత్తి మీద చేయి పెడితే 25,000. ఎక్కడ నిరాడంబరత ఎక్కడుంది అని నాకు క్వశ్చన్లు చాలా చాలా రైజ్ అవుతూ ఉంటాయి. కానీ నిజానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో, అంటే కమర్షియల్ బాబాలు కాకుండా మామూలుగా ఎవరైనా సరే కొద్ది గొప్ప వేదాంతం బాగా వంట పట్టేసి, అంటే వేదాంతం వంట పట్టాలంటే ఏం చేయాలి, దాంట్లో ఏమైనా PhD చేయాలనుకుంటారేమో, అస్సలు అక్కర్లేదు. ఇవాళ రేపు ఉన్నటువంటి డిప్రెషన్లు, ఫ్రస్ట్రేషన్లకి అదేంటో నాకు అర్థం కాదు. ఒక 3 రోజుల నుంచి, రాదర్ ఈ వీక్ అంతా కూడా, ఇప్పుడు లాస్ట్ వీక్ ఎలా అయితే మనము ఒక మైండ్కి సంబంధించింది తెలుసుకున్నామో, అలాగే ఈ వీక్ అంతా కూడా ఈ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్లు వీటి మీద తిరుగుతుంది. ఎందుకు? మేబీ April 1 కాబట్టేమో. కానీ సరే, మొత్తానికి వీటిల్లో వీళ్ళు ఏవైతే అనుకుంటున్నారో, ఈ ఫ్రస్ట్రేషన్లు ఇట్లాంటి చిన్న చిన్నవి అని మనం అనుకుంటున్నాం. ఎవరి ఇప్పుడు ఇఫ్ వీ స్టెప్ ఇన్ టు దట్ షూస్, వీల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్ ఇస్. వాళ్ళకి అదే పెద్ద ప్రాబ్లం ఏమో, ఒక గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిందనో, లేదా ఒక సంబంధం వద్దన్నారనో. ఎందుకంటే సంబంధాలు కూడా ఇవాళ చాలా రేర్ అయిపోయినాయి. అసలు అంటే మగపిల్లలకి ఆడపిల్లలు దొరకడం కష్టమైపోయారు, ఫస్ట్ పాయింట్. ఉన్న ఆడపిల్లలకి ఏంటంటే రిక్వైర్మెంట్లు చాలా పెరిగిపోతున్నాయి. అబ్బాయి ఫారెన్లో ఉద్యోగం చేస్తూ ఉండాలి, అత్త మామలు ఉండకూడదు, ఆడపడుచు ఉండకూడదు, వీడు ఒక్కడే ఒంటికాయ సొంటు కొమ్ములా ఉండాలి, ఒకవేళ ఏ అత్త మామలో ఉన్నా కూడా తర్వాత మనతో పాటు ఉండకూడదు, బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉండాలి, దాంట్లో నాకు ఎంత ఇవ్వాలి, నేను ఉద్యోగం చెయ్యాలి కానీ దాంట్లో ఒక పైసా కూడా వాడికి ఇవ్వను, స్త్రీ సామ్యవాదము అవి ఇవి ఇప్పుడు అట్లాంటివన్నీ వచ్చేస్తాయి. ఎంత సంపాదిస్తున్నాడో నేను అంతే సంపాదిస్తున్నాను కదా, అలాంటప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి డబ్బులు అనేటట్టుగా తయారవుతున్నారు. కనీసం నెలకి ఒక ఔటింగ్, వారానికి ఒక సినిమా, ఏడాదికి ఒక ఫారిన్ టూరు, ఇవి ఇన్ని రిక్వైర్మెంట్లు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దే ఆర్ బౌండ్ టు గెట్ డిసప్పాయింటెడ్. ఇంకా వీళ్ళకి పెళ్ళిళ్ళు ఎక్కడవుతాయి? అది వరకు ఏదో పిల్లాడు మంచివాడైతే చాలు, కుటుంబం అటువైపు ఇటువైపు 7 తరాలు ఏవో చూస్తారు. 7 తరాలు కాకపోయినా ముందు అసలు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో, ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారో లేదో చూసుకుంటే అనేది కూడా పోయి, అసలు వీడు మంచివాడైతే చాలు అన్నట్టుగా ఉన్నారు. కానీ రిక్వైర్మెంట్ చెక్ లిస్ట్ మటుకు ఇన్నున్నాయి. మళ్ళీ అందులో మంచి హ్యూమరస్గా ఉండాలి. ఇట్లాంటప్పుడు ఏ స్టాండప్ కామెడీ వీడియోనో చూడొచ్చు కదా రోజు, దానికి మళ్ళీ మొగుడు అనేటటువంటి ఒక ప్రత్యేకమైనది ఎందుకో నాకు అర్థం కాదు. హ్యూమరస్గా ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, కానీ నా మీద జోకులు వేయకూడదు. మళ్ళీ ఇందులో ఇన్ని చెక్లిస్టులు, ఈ రిక్వైర్మెంట్లు తట్టుకోలేక యూత్ చాలామంది సన్యాసుల్లో కలిసిపోతున్నారు. అంటే సంబంధం చూడటానికి వచ్చినప్పుడు ఈ సన్యాసిని నేను చేసుకోను అనగానే అర్జెంటుగా వీళ్ళు సన్యాసులు అయిపోతున్నారు. యా అంటే ప్రపంచం యావత్తు ఇలాగే ఉందనుకుని ఆ యావత్ ఏదో ఆ సన్యాసుల్లో కలిసిపోయేటట్టుగా పెట్టేసుకుని వీళ్ళు సన్యాసులు అయిపోతున్నారు. ఇది సూక్ష్మంగా స్థూలంగా చెప్పాల్సి వస్తాయి. ఇది వన్ సైడ్ ఆఫ్ ది ఫ్లిప్ కాయిన్. ఏ ఎంతసేపు అమ్మాయిలు సంబంధాలు పెళ్ళిళ్ళు ఇవేనా అంటారా, మరి రెండో వైపు కూడా చూద్దాం. ఇంజనీరింగ్ లేకపోతే డాక్టరు ఇలాంటి పై చదువులు చదివితే తప్ప మామూలు వాళ్ళకి జాబులు లేవంటున్నారు. సరే పోనీ కదా అని చెప్పి చాలా కష్టపడి చైతన్య నారాయణాల్లో ఎత్తిన తల దించిన తల ఎత్తకుండా ఐఐటీలకి వాటికి ప్రిపేర్ అయ్యి మొత్తానికి ఐఐటి ఖరగ్పూర్లు అలాంటి చోట్ల మంచి సీటు తెచ్చుకుంటే బయటకు వచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ తొక్కేయడాలు అవి ఇవి ఉంటాయి. సరే నా పక్కన కూర్చున్నవాడు రిజర్వేషన్ వచ్చినవాడు అదే కాలేజీలో సీట్ సంపాదించాడు, నేను చాలా కష్టపడి అదే సీట్లో అదే కాలేజీలో సీట్ సంపాదించాను, తీరా చూసుకుంటే లాస్ట్ మినిట్లో ఉద్యోగము మంచిదే ఏదో ఒకటి, క్రీమీ లేయర్ వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు, అంత ఐఐటి అయినా కూడా క్రీమీ లేయర్నే తీసుకెళ్తారు కదా ఆబ్వియస్లీ, అందులో మళ్ళీ కొద్ది గొప్ప వెనకబడ్డ వాళ్ళు అలా మిగిలిపోతారు. క్రీమీ లేయర్లు అందరూ మైక్రోసాఫ్ట్లు గూగుల్లోనే వెళ్ళిపోతే మరి వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడున్న పేటిఎంలు లేకపోతే ఇంకొక అమెజాన్లో కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్గా చేరతారు. పోనీ చేరంగానే అయిపోతుందా, చేరేటప్పుడు ఎవరికైనా సరే మినిమం శాలరీ స్టార్టింగ్ ఓ 25,000 ఉంటుంది. ఇక తర్వాత నుంచి టీమ్ లీడ్ నుంచి ఇంకొక లీడు అవి ఇవి చూసుకుంటే కనీసం ఒక 3-4 ఏళ్ళు అయితే తప్ప వీళ్ళకి ఒక మంచి ఇంక్రిమెంట్ రాదు. ఆ ఇంక్రిమెంట్ రావడానికి ఎంత కష్టపడాలి, చిన్న ప్రాజెక్ట్లో కొంచెం ప్రాబ్లం వచ్చినా కూడా ఎప్పుడు పింక్ స్లిప్ ఇస్తారో ఎప్పుడు బెంచ్ మీద కూర్చోబెడతారో తెలియదు, ఒక రెస్ట్ ఉండదు. పేరుకే 5-day week, ఆ 5-day week కూడాను ఎంత వీక్ అయిపోతారంటే మండే వచ్చిన దగ్గర నుంచి ఫ్రైడే కోసం వేళ్ళు లెక్క పెట్టుకోవడమే. వచ్చిన ఫ్రైడే వరద బాధితులు పులిహోర పొట్లంలాగా ఇట్లా వచ్చి సాటర్డే సండే ఇలా కళ్ళు మూసుకొని తెరిచేలోపు అయ్యేపోతుంది, మళ్ళీ మండే నుంచి మొదలు. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో వీళ్ళకంటూ ఒక ఏదన్నా ఒక చిన్న ఒక దాన్ని ఏమంటారు రిలీఫ్ అనుకోండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, ఏదైనా ఉంది అంటే కొద్ది గొప్ప మొబైల్లో ఏమన్నా ఆడుకోవడాలి తప్ప వీళ్ళకంటూ ప్రత్యేకంగా ఒక వరల్డే లేదు. ఈ మొబైల్లో మళ్ళీ ఆ ఇంటర్నెట్ ఉందంటే ఈ నెట్లు ఆ నెట్లు వేసి మొత్తానికి వలేసి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకళ్ళు మళ్ళీ స్క్రీన్ షాట్లు అట్లాంటివి తీశారంటే మొత్తం కార్పొరేట్ కెరీర్ కార్పొరేట్ బ్లాక్ లిస్ట్ అయ్యారంటే ఇంకెందుకు పనికిరాదు. ఏ విధంగా స్ట్రెస్ లేకుండా ఉన్నారు, ఇక జాబ్ అలా అయిపోయింది పరిస్థితి. గట్టిగా మాట్లాడితే ఎక్స్పీరియన్స్ లేనిదే జాబ్ ఇవ్వమంటారు. అసలు ఎవరు జాబ్ ఇవ్వండి, ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, పాయింట్ టు బి నోటెడ్. కానీ అది ఎవరికి అక్కర్లేదు, అది అయిపోయిందా సరే 6 నెలల్లో 7 ఏడాదో ఒక్కొక్క కంపెనీలో చేసుకుంటూ నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదుగుతారు. ఎక్కడో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విధంగా ప్రలోభ పెడతారు, బాసులు అందరూ ఒకలాగా ఉంటారని లేదు. ఈ మధ్య మరీ దారుణంగా స్టింగ్ ఆపరేషన్లు ప్రతి వాళ్ళ దగ్గర తయారైపోతున్నాయి, ఎందుకంటే ప్రతి వాళ్ళ దగ్గర మొబైల్ ఉంటుంది, కాల్ రికార్డింగ్ ఉంటుంది, లేదు మాట్లాడుతున్నప్పుడు మామూలుగానే ఫోన్ రికార్డర్ ఆన్ చేసినా కూడాను చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ చెరలన్నింటినీ తప్పించుకుంటూ ఒక బ్యూటిఫుల్ కెరీర్ ఫామ్ చేసుకోవాలంటే ఎన్నేళ్ళు పడుతుంది. మరి ఇన్నిటి మధ్య మళ్ళీ ఇందులో కాంపిటీషన్, అదే సేమ్ ఇంటర్మీడియట్ నుంచి లేదా 10th నుంచి లేదా అంతకు ముందర నుంచే ఇంకా కేజీ కిండర్ గార్డెన్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ కూడాను వాళ్ళు ఎక్కడో ఉంటారు, అది చూసే అమ్మ నాన్నలేమో చూసావా, వాడు చూసావా గూగుల్లో మైక్రోసాఫ్ట్లో సీఈఓ రేంజ్లో ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఓలా క్యాబ్స్లో వాటిల్లో వీటిల్లో నడుపుకుంటున్నావు అంటారు. నన్ను అడిగితే ప్రశాంతంగా ఉంటుంది ఓలా క్యాబ్స్, నీకు నచ్చినప్పుడే నువ్వు లాగిన్ అయితేనే నువ్వు వెళ్ళొచ్చు ఓలా కానీ ఊబర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎల్స్ హ్యాపీగా పడుకోవచ్చు. ఎందుకు లేట్గా వచ్చావు, ఫింగర్ ప్రింట్ థంబ్ ఇంప్రెషన్ కరెక్ట్గా నువ్వు టైంకి వేయలేదు, ఇలా అయితే నీకు హాఫ్ డే శాలరీ కట్టు, ఇవేవి ఉండవు. కానీ అది డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇంకోటో అంటారు. మా అబ్బాయి ఓలా క్యాబ్ డ్రైవర్ అంటే ఎవరన్నా వింటే నవ్విపోతారు, అదే మా అబ్బాయి గూగుల్ సీఈఓ అంటే అది ఒక రేంజ్లో చూస్తారు అన్న ఒకే ఒక కారణం, మా అబ్బాయి ఏం చేస్తున్నాడు అనేటటువంటి ఆ ఇంప్రెషన్ ఉంటుంది చూసారు, దట్ కౌంట్స్. దాట్ ఓన్లీ కౌంట్స్. మరి ఇన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ముఖ్యంగా ఎంతసేపు అబ్బాయిలు అబ్బాయిలు అంటావు కానీ అమ్మాయిల విషయం మాట్లాడవేంటి అంటారేమో. ఇప్పుడు నేను చెప్పబోయేది అబ్బాయిలు మాత్రమే జాయిన్ అయ్యారు సన్యాసుల్లో, అది సంగతి. మరి ఎందుకు ఏంటని చెప్తాను చిన్న విరామం తర్వాత.
బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి
జడను జుట్టి
హంసలా నడిచి వచ్చే
చిత్తమ్మా
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా.
ముద్ద బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి కంటలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా.
అద్దమంటే మనసు ఉంది అందమైన వయసు ఉంది
వయసు ఉంది
ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా
కిట్టయ్యా
ఈ పెదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
చెప్పయ్యా.
అద్దమంటే మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా ఈ పెదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా.
తండాన్ని తాళ్ళే తండాన్ని తాళ్ళే తల్లి ఘనమైన కట్నాలు పుట్టింటి అరణాలు ఘనమైన కానమంత విలువ చేసునా అభిమానమంత విలువ చేసునా. ముద్ద బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే తిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. చెప్పయ్యా
కాలు చేయి లోపమని కుక్కెరాయి రూపమని వది నలు నల్లు గేలి చేతురా పిల్లను తెచ్చి పెళ్లి చేతురా పిల్లను తెచ్చి పెళ్లి చేతురా ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి కంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న ఆహా ఏమి రుచి కార్యక్రమంలో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే రెసిపీ చిలకడ దుంపల పచ్చడి. చిలకడ దుంపలు తీయగా ఉంటాయి కదండి, చిలకడ దుంపలతో పచ్చడి ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ట్రై చేస్తే ఇంకా వదిలిపెట్టరు. ఇంతకీ ఈ పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటంటే, 1/4 కిలో చిలకడ దుంపలు, 8 ఎండుమిరపకాయలు, చిన్న నిమ్మకాయంత చింతపండు, స్పూనున్నర చాయ్ మినప్పప్పు, 1/4 స్పూన్ మెంతులు, 1/4 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, 2 రెమ్మల కరివేపాకు, 3 స్పూన్ల నూనె. తయారీ విధానం, ముందుగా చిలకడ దుంపలు శుభ్రంగా కడుక్కుని తురుముకుని ఒక ప్లేట్లో విడిగా తీసుకోవాలి. దానిమీద పసుపు వేసుకుని ఉంచుకోవాలి. చింతపండు విడదీసుకుని కొద్దిగా నీళ్లతో తడుపుకుని ఉంచుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి కాగగానే వరుసగా ఎండుమిర్చి, మెంతులు, చాయమినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి. పోపు చల్లారగానే ముందుగా మిక్సీలో వేయించిన ఎండుమిర్చి, ఉప్పు వేసి మెత్తగా వేసుకోవాలి. తర్వాత చింతపండు, మిగిలిన పోపు మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తురిమి ఉంచుకున్న చిలకడ దుంపల తురుము కూడా ఇందులో వేసి బాగా స్పూన్తో కలిపి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. చిలకడ దుంపల్లో స్వతహాగా తీపి ఉంటుంది కనుక వేరేగా తీపికి బెల్లం కానీ పంచదార కానీ వేయాల్సిన అవసరం లేదు. తురుముకోకుండా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని పై విధంగా పోపు వేసుకుని మిక్సీలో మెత్తగా వేసుకుని కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వెయ్యక్కర్లేదు. అంతే, ఎంతో రుచిగా ఉండే చిలగడ దుంపల పచ్చడి భోజనంలో సర్వింగ్కు సిద్ధం. ప్రయత్నిస్తారు
కదా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం పళారే విచిత్రం కార్యక్రమానికి. సో మామూలుగా ఒక కుటుంబంలో ఒక బంధాలు, అనుబంధాలు, అనురాగాలు, ఈ సీరియల్ టైప్ ఆఫ్ ఏవైతే ఉంటాయో మరి అంత ఎగ్జాగరేటెడ్గా కాకపోయినా కొంచెం ఒక టైప్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది కదా. అవన్నీ కూడా ఈ మధ్య చాలా బరువైపోయి ఎందుకు అన్నట్టుగా తయారైంది. ఏదో మామూలుగా సీరియల్స్లో చూపించినట్టు మరి అంత విరగబడిపోయిన ప్రేమలు, అసలు ఝింగ్ ఝింగ్ అని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు రావడం అట్లాంటివి కాకపోయినా మామూలుగా కుటుంబంలో ఒక రకమైన బాండింగ్ ఉంటుంది పిల్లలతో లేకపోతే పార్ట్నర్తో. అలాగా ఆ బాండింగ్ ఈ మధ్య చాలా బరువైపోతున్నాయి. ప్రతి వాళ్ళు మెకానికల్గా తయారవుతున్నారు. అసలు ఒకళ్ళకి ఇంకొకళ్ళకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ విపరీతంగా పెరిగిపోతుంది. దట్ మైట్ బి బికాస్ ఆఫ్ టెక్నాలజీ, దట్ మైట్ బి బికాస్ ఆఫ్ ద బిజీ ఇన్ దేర్ లైఫ్స్ ఆర్ వాట్ ఎవర్. అలాంటప్పుడు ఏమవుతుందంటే చీ ఎంట్రై జీవితం అన్న ఒక డిప్రెషన్ వచ్చేస్తుంది. అది ఆధ్యాత్మిక జీవనం వైపు మనిషి అడుగులేసేలాగా చేస్తుందంట. ఫ్రాంక్లీ నాకైతే అలా ఎప్పుడు అనిపించలేదు, బట్ చాలామందికి అలా అనిపిస్తుంది అని వీళ్ళ విశ్లేషణ. రోజు రోజు మారుతున్నటువంటి బిజీ జీవితానికి అలవాటు పడలేక క్షణక్షణం మనశ్శాంతి కరువై నిద్ర లేకుండా రాత్రులు గడుపుతూ ఈ స్ట్రెస్ఫుల్ జీవితాన్ని భరించలేక అడవుల వైపు నాగసాధువులుగా మారడమే సరైన మార్గం అనుకుంటూ హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్, మంచి హయ్యర్ స్టడీస్ చదివిన వాళ్ళు కూడా అలాంటి యంగ్ పీపుల్ కూడా సన్యాసులుగా మారుతున్నారట. అసలు ఏ క్షణము జీవితానికి ఆనందం అనేది లేనప్పుడు, కోట్ల సంపాదన కూడా ప్రశాంతత లేనప్పుడు సాధువుగా మారుతూ సన్యాసిగా జీవించడమే అసలైన మార్గం అని అంటున్నారట ఇప్పటి యువతరం. చదువు రాని వాళ్ళో, లేకపోతే బతకడం తెలియని వాళ్ళో, లేకపోతే ఏ పని చేయలేక ఏదో సంపాదించడం చేతకాని వాళ్ళు సన్యాసులుగా మారుతున్నారు అని అనుకుంటే కనుక మీరు పప్పులో కాలేసినట్టే. కుంభమేళాలో జరుగుతున్న మహాసంద్రంలో ఒక్కరోజే 10,000 మంది గ్రాడ్యుయేట్స్ అండ్ టాప్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ వీళ్ళంతా ఈ బంధాలు, బాంధవ్యాలను వదిలేసి ప్రశాంత జీవితం కోసమని సాధువులుగా మారిపోయారట. అడవుల్లో తిరుగుతూ ఆకులు అలమలు తింటూ చిన్నపాటి ఒక ఏదో మామూలు ఒక గోచి లాంటిది ఏదో కట్టుకుని అట్లాంటి సింప్లిఫైడ్ లైఫ్కి సిద్ధమయ్యిందట ఈ తరం. మరి మామూలుగా అయితే దీనికి ఆధ్యాత్మికత అనే పేరు పెడతామా, లేకపోతే ఏదో జస్ట్ అలా అంటే ఒక సింప్లిఫైడ్ లైఫ్ ఏదో ఒకటి అంటే మరీ ఆర్భాటం లేకుండా టు ఎక్స్ప్లోర్ న్యూ వర్షన్ ఆఫ్ లైఫ్ అనే దానికి అనుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే మామూలుగా ఇవాళ రేపు పిల్లలు ఎగ్జామ్ ఉంటే తప్ప కనీసం దేవుడి ఫోటో వైపు చూడటానికి కూడా అదో మహాపాపంలాగా అనుకుంటారు. అలాంటిది ఏకంగా సన్యాసుల్లో కలిశారు అంటే వాళ్ళకి ఎంత విరక్తి వచ్చి ఉంటుంది. మనిషి జీవితమే మామూలుగా అది ప్రతి క్షణం ఒక ఫైట్, ఒక వార్ లాంటిదే. ఎంత సంపాదించినా, ఎంత పని చేసినా, రెక్కలు ముక్కలు చేసుకున్నా ఇంకా ఏదో వెల్తి, ఇది చేయలేదు అది చేయాలన్న డిస్సాటిస్ఫాక్షన్, ఎదుటి వాళ్ళ నుంచి ఉండే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుందో మరి ఏంటో తెలియదు కానీ, ఇంకేదో చేయలేదు, ఇదేనా నీ కేపబిలిటీ అనే క్వశ్చన్స్, లేకపోతే అవతల వైపు నుంచి ఆ పార్టీ కోఆపరేషన్ ఎక్స్టెండ్ అవ్వకపోవడం, ఇలాంటి వాటి వల్ల ఏదో ఇంకా అరే ఏదో వెలితి ఉంది అని ఆ పరితపించడం. కోట్లు సంపాదించినా కూడా మనశ్శాంతి లేకపోవడం. ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారు చెప్పాలంటే ఒక్కొక్కళ్ళకి ఎన్నెన్నో కోట్ల ఆస్తులు ఉన్నాయి, స్టిల్ ఇంకా వాళ్ళ మనవాళ్ళు ఇంకా కనీసం ఒక 20 తరాలకి వాళ్ళు ఏమి సంపాదించకుండా కాలు మీద కాలేసుకుని తిన్నా కూడా బ్రతకగలిగేటటువంటి ఆస్తి ఉన్నా కూడా ఇంకా పదవులు, వ్యామోహాలు, డబ్బుల కోసమని పాకులాడుతున్నారు. చూసారా అది అంటే నిజంగా మరి మనశ్శాంతి ఉందా? అది లేదు. ఎప్పుడు ఏ ఐటీ రెడీ జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు వచ్చి ఏం చేస్తారో తెలియదు. మొన్నటికి మొన్న చూశారు కదా, షర్మిలక్క మామూలుగా అందరికీ షేక్ హ్యాండ్లు అవి ఇస్తుంటేనే పాపం ఆవిడ ఉంగరమే కొట్టేయిపోయారు. అలా ఉన్నారు జనాలు. సో ఎవ్వరికీ మనశ్శాంతి లేదు, ఎవ్వరికీ అసలు ఎటువంటి అంటే ఎంత డబ్బున్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంది. డబ్బు ఉంటే ఆనందం కాదు, దానికి తగ్గట్టుగా మళ్ళీ పదవి కావాలనిపిస్తుంది. సో మనిషి లైఫ్లో ఇదొక ఎండ్లెస్ ప్రాసెస్ అన్నమాట. ఇది అయిపోయిందా, ఓకే ఈ చెక్ లిస్ట్ అయిపోయింది, నెక్స్ట్ ఐ వాంట్ టు బి దిస్, నెక్స్ట్ ఐ వాంట్ టు గో హియర్, నెక్స్ట్ ఐ వాంట్ టు ఈట్ దిస్, నెక్స్ట్ ఐ వాంట్ టు బీ హియర్. ఇక దీనికి ఎక్కడ అసలు ఎండ్లెస్ ఎఫర్ట్స్ మనం పెడుతూనే ఉండాలి, ఎండ్లెస్ కోరికల చిట్టా మనకి అలాగ వస్తూనే ఉంటుంది. అందుకే గౌతమ బుద్ధుడు లాంటి వాడు కూడా ఆ రోజు మొత్తం అన్నీ త్యజించేసి సన్యాసిగా మారిపోయాడు. ఎందుకంటే ఒకటి పోగానే ఇంకోటి కోరిక వస్తూనే ఉంటుంది అని ఆయనకు అర్థమైంది. సో ఈ కోరికలకి అంతం అనేది లేదు కాబట్టి నేను సన్యాసం తీసుకోవడమే ఈ కోరికలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే ఒకే ఒక సాధనం అని ఆయన అనుకున్నాడు. మరి ఆ రోజు బుద్ధుడు ఏం చెప్పాడో కానీ ఈ రోజుల్లో మాత్రం బాగా చదువుకునే ఉన్నటువంటి యూత్ కూడా ఈ బాధలు కష్టాలు కన్నీళ్ళు కోరికలు ఇవన్నీ మా వల్ల కావు అంటున్నారు. అంటే బికాజ్ ఎందుకు అని అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి అలవాటు పడడం, లేకపోతే వాళ్ళ పేరెంట్సో పార్ట్నరో ఎవరో ఒకళ్ళు దే వాంట్ టు రైజ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ దేర్ లివింగ్, ఆ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు మీట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను రా, నేను అవ్వలేకపోయాను, నువ్వన్నా డాక్టర్ అవ్వాలి, మన ఇంట్లో ఒక డాక్టర్ ఖచ్చితంగా ఉండాలి, అది మా నాన్నగారి కోరిక అని ఎవరో అంటారు. అర్జెంటుగా అది ఆ బరువు అనే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో మనకు తెలియదు. మనం చెప్పి నువ్వు ఎలాగైనా సరే నీట్ రాసి మంచి ఎయిమ్స్లో నువ్వు డాక్టర్ అవ్వాలి, అప్పుడు నేను కుటుంబంలో అందరికీ మా వాళ్ళందరికీ నేను చెప్పుకుంటాను మా ఇంట్లో డాక్టర్ ఉన్నది, నా కోరిక నిలబెట్టింది, నా కూతురు డాక్టర్, నా కొడుకు డాక్టర్ అని నేను చెప్పుకుంటానని చెప్పి ఓ ఊదర కొట్టేస్తాం. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఈ మన ఏదైతే ఒక సెట్ చేసిన స్టాండర్డ్ ఉందో దీన్ని మీట్ అవ్వడానికి ఇంకా వాళ్ళు ఫుల్గా టెన్షన్ పడుతూ ఉంటారు. అండ్ చైతన్యనారాయణనే కాదు, తర్వాత కూడా నువ్వు ఈవెన్ తక్కువ చదవాలి, డాక్టర్ అంటూ చేరిన తర్వాత భయంకరంగా చదవాలి. ఈ స్ట్రెస్లో నిజంగా డాక్టర్ చదివినా కూడా ఆ తర్వాత పేషెంట్స్ని చూసే పేషెంట్స్ ఉండదు, ఇక అక్కడి నుంచి మొదలవుతుంది. ఆ స్ట్రెస్ భరించలేక ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక, ఎవరిని తిట్టాలో అర్థం కాక, నేను ఎందుకు తీసుకున్నాను, మా నాన్న కోసం నేను డాక్టర్ చదువుతున్నాను, మా నాన్నమ్మ కోసం నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, మా అమ్మ కోసం నేను ఇదిగో ఈ సీఏ చదువుతున్నాను అని అన్నవాళ్ళు బోర్డంతమంది నాకు తెలుసు. ఎందుకంటే దే లివ్ నో ఆప్షన్ అండ్ దే లివ్ నో స్టోన్ అన్టర్న్డ్, ఏమైనా చేస్తాను కానీ నువ్వు ఇది చేయాల్సిందే అంటారు. కానీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నీకు దేని మీద ఇంట్రెస్ట్, నువ్వు అదే చదువు అని ఎవరు అనరు. అలా అనకపోవడం వల్ల ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్కి అలవాటు పడి కొన్నాళ్ళు స్ట్రెస్ భరిస్తారు, ఆ తర్వాత భరిస్తారు. ఎప్పటికైనా సరే స్టీమ్ ఫామ్ అయిన తర్వాత ఆ ప్రెషర్ కుక్కర్ నుంచి విజిల్ అంటూ రాలేదనుకోండి, గ్యాస్ కట్ పాడైందనుకోండి, ఏమవుతుంది, పట్టుమని పైకి పేలుతుంది ఎప్పుడో ఒకప్పుడు. సో ఆ ప్రెషర్ అలాగ స్టీమ్ ఫామ్ అయ్యి ఇదిగో ఇలాంటి కుంభమేళాలు అప్పుడు అప్పుడు ఇప్పుడు వాళ్ళని చూసినప్పుడు అబ్బా వీళ్ళు ఎంత హాయిగా ఉన్నారా, ఒక అసలు ఏమీ ఒక పైన చెత్త లేదు, చేతిలో తిండి లేదు, ఏం లేదు, అయినా సరే ఎంత ప్రశాంతంగా ఉన్నారు. మనము ఉన్నాము చదివినంత కాలం పిచ్చిగా చదివాము, ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది, ఆ తర్వాత బాస్ షంటులు, ఏమన్నా అసలు ఎక్కడన్నా మనకి మనశ్శాంతి ఉందా, ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని పోరు, మొన్న ఈ మధ్య గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది, ఇట్లా వీళ్ళన్నీ గుర్తు చేసుకుంటే వీళ్ళ లైఫ్లో అన్ని కష్టాలే ఉంటాయి, ఇన్నిటి మధ్య ఇప్పుడు నాకు అవసరమా అనిపిస్తుంది. సో ఈ లైఫ్ ఇవన్నీ వేస్ట్, కాబట్టి బెటర్ నేను ప్రశాంతంగా సన్యాసం తీసుకోవడం బెస్ట్ అని అనుకుని 10,000 మంది ఒకరోజు జాయిన్ అయ్యారంటే, అంటే ఎవరు కూడాను మళ్ళీ ఒకటే కంపెనీ నుంచి వచ్చేదో కార్పొరేట్ సిఎస్ఆర్ యాక్టివిటీ లాగా ఏం జాయిన్ అవ్వలేదు, మూకుమ్మడిగా వచ్చి అసలు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు, మొత్తం అంత గుంపు. అందరికీ ఒకసారి అనిపించిందంటే వీళ్ళు మరి వాళ్ళు అంత సంతోషంగా ఉన్నారా, లేకపోతే వీళ్ళు అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా, నాకు అర్థం కాలేదు అది పరిస్థితి. సరే అయితే సరే వాళ్ళు చేరారు అదంతా బాగానే ఉంది, కానీ దాన్ని మీడియా కవరేజ్ చేసి అంటే ఇంకా ఎవరన్నా ఒకవేళ ఇట్లాంటి మూలాలు ఉండి కాస్త కూస్తే ఎళ్ళనా వద్దా అని ఎవరన్నా కాస్త డైలమాలో ఉన్న వాళ్ళకి ఊతం ఇవ్వడానికి అన్నట్టు ఓ అన్ని మీడియా ఛానల్స్ తెగ కవరేజ్ చేసేసినాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సరే మీరు సన్యాసమే తీసుకుంటారో, మామూలు ప్రజల్లోనే ఉంటారో, ఈవెన్ సంఘంలో ఉంటూ కూడా అంటి ముట్టనట్టుగా తామరాకు మీద నీటి బోట్లో ఉండొచ్చు. మరి అది అందరి వల్ల అవుతుందో లేదో నాకు తెలియదు, నా వల్ల అయితే కాదు చెప్తున్నా. అఫ్కోర్స్ ఉండాలంటే ఉండొచ్చు. సరే ఇంతకీ ఉంటారో ఉండరో వాళ్ళ విషయం తర్వాత కానీ, ఇంకా దీనికి సంబంధించిన విశేషాలు మటుకు బోర్డ్ అని నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే. తావి లేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే. ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే. సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వల్చుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా, సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వల్చుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా, రంగులీను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే. నాటిరే తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా, నీమేని హొయలు నీలోని వగలు నాలో నగిలిగించలిడగా, అది నిజములే.
నీవు లేని నేను లేని లేనులే లేనులే. అందరికీ నమస్కారం అండి. నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందర్నీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రాచీన విజ్ఞాన నిధి, ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించిన ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన సంగతులన్నీ మీకోసం. సుశ్రుతుడు 2000 సంవత్సరంలో బ్రిటన్లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్రచికిత్స వైద్యుల ఫోటోలతో వారి వివరాలను పేర్కొన్నారు. ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య సుశ్రుతునిది. ఈయన ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర వైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది. ఇంతకీ ఎవరి ఈయన అంటే దానికి మీకు ఒక కథ చెప్పాలి. చేతిలో విరిగిన ముక్కుతో ఒక యాత్రికుడు సుశ్రుతుడి వద్దకు వచ్చాడు. రక్తం ధారగా ప్రవహిస్తోంది. ముందు అతడికి ధైర్యం చెప్పి లోపలికి తీసుకువెళ్లాడు సుశ్రుతుడు. ఆ రోజుల్లో మనిషికి మత్తు కలిగించే మందులు లేవు. నీటితో అతడి గాయాన్ని కడిగాడు, మూలికా రసాన్ని అద్దాడు. తర్వాత అతనికి మత్తునిచ్చే నిమిత్తం ఒక చిన్న గిన్నెడు సుర అంటే మద్యాన్ని ఇచ్చి తాగించాడు. అతడు నెమ్మదిగా స్పృహ కోల్పోగానే వెంటనే అతి సూక్ష్మమైన కత్తులు సూదులతో చికిత్స ప్రారంభించాడు. ఒక ఆకుతో అతని ముక్కుని కొలిచాడు. అతి చిన్నది పదునైన కత్తిని వేడి చేసి దవడ భాగం నుంచి కొంత కండ తీసుకున్నాడు. దానిని 2 ముక్కలుగా చేసి బహు జాగ్రత్తగా అతని ముక్కు పుటాలలో అమర్చాడు. ముక్కు ఆకారాన్ని సరిచేసి బియ్యపిండిని అద్ది చందనపు గంధం పట్టు వేశాడు. దానిమీద బూరుగుదూదిని పెట్టి ఔషధ నూనెను పూసి చక్కగా కట్టుకట్టాడు. వనమూలికల నుంచి సేకరించిన మిశ్రమ నూనె బాగా పనిచేసింది. 2 రోజుల్లో అతడు నెమ్మదిగా కోలుకున్నాడు. అతను ఆహార విహారాల్లో ఏ విధంగా మసలుకోవాలో, ఏ మందులు సేవించాలో వివరాలను సుశ్రుతుడు వివరించి పంపించాడు. అది సుశ్రుతుడి వైద్య శాస్త్ర నైపుణ్యం. ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్రచికిత్సకుడు మరియు అధ్యాపకుడు సుశ్రుతుడు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందిన సుశ్రుతుడు వారణాసిలో జన్మించాడు. ఇతని ప్రసిద్ధ గ్రంథం సుశ్రుత సంహిత వైదిక సంస్కృతంలో రాయబడింది. ఈ సుశ్రుత సంహితలో వ్యాధులు, వాటి నివారణోపాయాలు విపులంగా రాయబడ్డాయి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి సుశ్రుతుడు గుండెకాయ వంటివాడు. ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవకముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరో ప్రాణాల్ని కాపాడిన అపర ధన్వంతరి సుశ్రుతుడు. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి సుశ్రుతుడు గుండెకాయ వంటివాడు. ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవకముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరో ప్రాణాలను కాపాడాడు అపర ధన్వంతరి అయిన సుశ్రుతుడు. వైద్య శాస్త్రంలోని ఆనాటి విభాగాలన్నింటిలోనూ ప్రావీణ్యత సాధించడమే కాకుండా ఒక గొప్ప శస్త్రచికిత్సకునిగా ఘనకీర్తిని ఆర్జించాడు. సుఖ ప్రసవం కోసం కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో సిజేరియన్ ఆపరేషన్లను కూడా ఆవిష్కరించాడు. మూత్రపిండంలోని రాళ్లను తొలగించడంలో నైపుణ్యం సాధించాడు. విరిగిన ఎముకలు అతికించడంలో, కంటి శుక్లాలను రూపుమాపడంలో విశేషమైన కృషి చేశాడు. ఆయుర్వేద వైద్యానికి శస్త్రచికిత్సను జోడించి మానవులకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంలో, విపత్కర పరిస్థితుల్లో తెగిన శరీరావయవాలను శస్త్రచికిత్స ద్వారా అతికించడంలో అందవేసిన చేయి సుశ్రుతునిది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే శస్త్రచికిత్స కోసం 120 రకాల వైద్య పరికరాలను మన సుశ్రుతుడు ఉపయోగించేవాడట. తెగిన శరీర భాగాలను అతికించడం, శరీరంలో పేరుకున్న లేదా చొరబడిన విదేశీ పదార్థాలు అంటే ఫారెన్ యాంటీబాడీస్ని కనుక్కొని తొలగించడం, పుచ్చిన దెబ్బతిన్న దంతాలను తొలగించడం, వరిబీజం రోగికి హాని కలగకుండా శస్త్రచికిత్స చేసి వేరు చేయడం, ఇవన్నీ ప్రపంచ వైద్యులకు పరిచయం చేసింది మన సుశ్రుతుడే. ప్రాస్టేట్ గ్రంథిని ఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా తొలగించాలి, ఎముకలు చిట్లడం ఎన్ని రకాలుగా ఉంటుంది, దానికి శస్త్రచికిత్స చేయడానికి సూత్రాలు ఏవి, ఇలాంటి ఎన్నో శాస్త్రీయ పద్ధతులను సుశ్రుతుడు వేల సంవత్సరాల క్రితమే శోధించి మానవజాతికి అందించాడు. ఎముకలు విరగడం అనేది 12 రకాలుగా ఉంటుందని కనుక్కున్నాడు. మూత్ర నాళంలో పేరుకునే రాళ్లను తొలగించడం ఎలాగో సశాస్త్రీయంగా నిర్వహించి చూపించాడు. అతి సున్నితమైన కంటిలో ఏర్పడే శుక్లాలను సైతం తన శస్త్రచికిత్స విధానం ద్వారా విజయవంతంగా తొలగించాడు. పొట్ట భాగాన్ని, జీర్ణాశయ పొరలను, చీమ తలకాయలంత సన్నని సూదులతో కుట్లు చేసి అతికించి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. పోస్ట్ మార్టం అంటే శవ పరీక్ష వేల ఏళ్ల క్రితమే నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త సుశ్రుతుడు. గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశువు క్రమ వికాసం, ఫలదీకరణ దశలు, 9 నెలల్లో గర్భాశయంలో చోటు చేసుకునే క్రమ పరిణామాలు, శిశువు పెరుగుదలలోని దశలను గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించాడు సుశ్రుతుడు. మానవ శరీర నిర్మాణ అధ్యయనం, శరీర భాగాల విశ్లేషణ వంటి వివరాలను పేర్కొన్నాడు. శస్త్రచికిత్స అనంతరం పుట్టే నొప్పిని తగ్గించేదిగా ఆల్కహాల్ను గుర్తించాడు. శస్త్రచికిత్స కోసం ఎముకలతో, రాతితో చేసిన పదునైన పనిముట్ల వాడకాన్ని నిషేధించాడు. శస్త్రచికిత్స చేసేవారికి కొన్ని నియమ నిబంధనలను సూచించాడు. శరీర నిర్మాణ శాస్త్రం పట్ల గాఢమైన అవగాహన ఉండాలని చెప్పాడు. స్వయంగా వివిధ ప్రయోగాలు చేశాడు. ఆరోగ్యంగా ఉండి పిన్న వయసులో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గడ్డిలో చుట్టి నిరంతరం ప్రవహించే నీటిలో కొద్ది కాలం ఉంచి తీసిన తర్వాత శిష్యులందరి సమక్షంలో ఆ దేహాన్ని కోసి అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని వివరించేవారు ఆయన. మానవ శరీరం జీవితపు వివిధ దశల్లో 1120 రకాల వ్యాధులకు గురయ్యే అవకాశాలున్నాయని ఆయన తీర్మానించారు. తన జీవితకాలంలో ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించి వందలాది మంది శిష్యులను తయారు చేశారు సుశ్రుతుడు. అంతేకాకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన సమగ్ర సమాచారంతో సుశ్రుత సంహిత అనే గొప్ప గ్రంథాన్ని కూడా రాశారు. ఈ సుశ్రుత సంహిత క్రీస్తు శకం 8వ శతాబ్దంలో అరబ్ భాషలోకి కితాబ్ షాహూన్ ఏ హింద్, కితాబ్ ఐ సుశ్రుత అనే గ్రంథాలుగా అనువదింపబడింది. ఇంత గొప్ప మేధావి మన దేశంలో జన్మించడం నిజంగా మన అదృష్టం.
The Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఒకే రోజు 10,000 మంది సన్యాసం తీసుకున్నటువంటి యూత్ గురించి నేను చెప్తున్నాను. సో జీవితంలో మన కంట్రోల్లో లేని, ఎస్పెషల్లీ మనసు ఒకటి, సిచ్యువేషన్స్ ఒకటి, ఈ రెండు మన కంట్రోల్లో ఉండవు. సో ఈ జీవితంలో క్షణకాలం కూడా తృప్తి అనేది లేదు కాబట్టి ఎన్ని చేసినా, ఎంత సంపాదించినా జీవితంలో ఇంకా ఏదో ఒక వెరితి ఉంటుంది. సో అందుకే మనసుకి శాంతి కోసం అని చెప్పి మనిషి ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఎంత పెద్ద గొప్ప జాబ్ చేసినా కూడా ఏడాదిలో 1-2 సార్లు ఏదన్నా ఒక ట్రిప్కి వెళ్ళి రావాలి. ఇండియాలోనో ఫారిన్లోనో ఎక్కడో అక్కడ కాస్త ప్రశాంతంగా ఉండాలి, అప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసేయాలి, ఇవన్నీ ఎందుకు అనుకుంటాడు? అక్కడన్నా కాస్త మనశ్శాంతి ఉంటుంది. ఒక 6 నెలల తర్వాత అయినా మళ్ళీ తర్వాత ఇంకొక 6 నెలల్లో 7 ఏడాదో పనిచేయడానికి కొంచెం ఇది ఉంటుంది అని. ఇప్పుడు అసలు అది ఎక్కడుంది? లీవ్ ఇవ్వాలి అంటే అసలు ఏదో పెద్ద యుద్ధమే జరగాలి. సో అయితే అందరం, నేను కూడా అంటాను, అందరు కూడా అంటారు, మనశ్శాంతి అనేది మనిషి మనసులో ఉన్నది. అందుకే మనకి ఎక్కడ తిరిగినా కూడా మనశ్శాంతి లేకపోవడం అనేది అని అంటూ ఉంటారు. నిజంగా మనతో ఒక మంచి కంపెనీ ఉండి, మాట్లాడే కంపెనీ ఉండి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంట్లోనే ఉండొచ్చు, షాపింగ్లు ఇవేవి కూడా పనికిరావు. కానీ నిజంగా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? మన అనుకునే సొంత వాళ్ళే మాట్లాడరు. కాబట్టి ఈ బంధాలు బంధుత్వాలు అన్నీ వదిలేసి సన్యాసిగా మారడమే అసలైన మార్గము అని నమ్మినటువంటి మనుషులు ఇవాళ సాధువులుగా మారడానికి సిద్ధమయ్యారు. సాధువులా మారాలి అంటే భవబంధాలు, ప్రేమానురాగాలు, బంధుత్వాలు అన్నీ వదిలిపెట్టాల్సి రావాల్సి ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళనే సాధువులుగా మారుస్తున్నారు. అండ్ ఒకసారి సాధువుగా మారిన తర్వాత వాళ్ళ అన్ని రకాల ఎమోషన్స్, కోపము, మదమాత్సర్యాలు అన్నీ రకరకాలు, కామక్రోధ మదమాత్సర్యాలు అన్నిటికీ దూరంగా ఉండాల్సిందే. ఈ సన్యాసం స్వీకరించిన వాళ్ళు హిమాలయాలు, గుడులు, గోపురాలు అవన్నీ వాటి చుట్టూ తిరుగుతూ జీవితాంతం భగవంతుడి ధ్యాసలోనే బతకాల్సి ఉంటుంది. అలాంటి జీవితం మొదట్లో కొంచెం కఠినమైనా కూడా ఇప్పుడు మేము భరిస్తున్నటువంటి జీవితం కన్నా పెద్దంత కష్టమేం కాదు అని వాళ్ళు డిసైడ్ అయ్యే ఈ తిరిగే ప్రదేశాలు, వినే మాటలు, ఈ చూసే చూపులు, అంటే బయట వీళ్ళు చూసే చూపులకి ఇప్పుడు ఈ సన్యాసం తీసుకున్న తర్వాత వీళ్ళు వీళ్ళ థాట్ ప్రాసెస్ కానీ వీళ్ళ పర్సెప్షన్ కానీ అవన్నీ మారినాయి అని వాళ్ళు అన్నారట. సో ఎప్పుడు నిత్యం ఏదో ఒక సంఘర్షణ జీవితాన్ని భరించలేకో, లేకపోతే ఉద్యోగాలు ఒత్తిడో, లేదా కుటుంబ సభ్యులు, లేకపోతే ఇతరత్ర ఇంకేదైనా బిజీ లైఫ్తోటో యూత్ ఇలా సాధువులుగా మారిపోతున్నారు అనేది వీళ్ళు తెలుసుకున్న తర్వాత బేసిక్గా వీటిల్లో కూడా ఎందుకు పొరపచ్చాలు వస్తున్నాయి అన్న విషయాన్ని వాళ్ళు ఇంకా కొంచెం లోతుగా పరిశీలిస్తే అర్థమైంది ఏంటంటే, ఈ ఆధునిక పోకడలకి అలవాటయ్యి అవి నెరవేరకపోవడం వల్ల, అలా అని చెప్పి ఆ స్పీడ్ను అందుకోలేకపోవడం వల్ల అలవాటైన, అంటే ఇట్లాంటి దోవలోకి వచ్చిన వాళ్ళు ఎక్కువ. అండ్ సెకండ్ పాయింట్, ఫ్యామిలీ గొడవలు భరించలేకపోవడం, జీవితం మీద విరక్తి రావడం ఇలాంటివి. సో మరీ చనిపోయే బదులు సన్యాసం బెస్ట్ కదా అనుకుంటున్నారట. సో ఇదివరకు ఇట్లాగేదో ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, లేదా ధైర్యంగా ఒక బామ్మో అమ్మమ్మో ఎవరన్నా పిచ్చా వెర్రా నీకు అని చెప్పి ఇట్లా చెప్పడానికి ఎవరు లేకపోవడము, ఎవరికి వాళ్ళు అన్నట్టుగా ఉండడము. సో వీటన్నిటి వల్ల పార్ట్నర్స్ మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం, వాటి వల్ల ఏంటంటే దేన్ని తట్టుకునే పరిస్థితి వాళ్ళ ఆధునిక మనిషికి లేదు. కొంచెం స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండి, మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ ఉండి ఇవన్నీ ఉంటే ఇలా అర్ధాంతరంగా ఏదో ఒక వియర్డ్ డిసిషన్ తీసుకోవడము ఇలాంటివి ఉండవు అని కూడా అంటున్నారు. మంచి టెకీస్, ఇంజనీర్స్, రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు ఆర్ పెళ్ళి కాకుండా ఉన్నవాళ్ళు వీళ్ళే ఉన్నారట మొత్తం. ఇప్పుడు జీవితంలో ఏదో బాధ్యతలు బరువులు అయిపోయి ఏదో 70-80 ఏళ్ళు వచ్చాక సాధువులుగా మారుతున్నారనుకుంటే అది ఒక విధం. ఉత్తరప్రదేశ్లో మొన్న జరిగిన కుంభమేళాలో మౌని అమావాస్య రోజు ఒక 20,000 మంది యువకులు సాధువులుగా మారారు. అయితే ఆ 10-20,000 మందిలో ఆల్మోస్ట్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, మెరైన్ బయోలాజికల్ ఇంజనీర్సు, మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్సు ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు ఎవరు మరి చదువుకోని వాళ్ళు? ఇలా సాధువులుగా మారే వాళ్ళల్లో పోనీ ఏదో ఏంటి ఈ హిందూసే ఎక్కువ ఉన్నారు, వేరే వాళ్ళు లేరు, ఎందుకంటే వెళ్ళింది కుంభమేళ కాబట్టి అని అనుకుంటే అది పొరపాటే. అన్ని రకాల మతాల వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్, క్రిస్టియన్ కమ్యూనిటీలు, తర్వాత మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా కొంతమంది వచ్చారట. ఉక్రెయిన్, మలేషియా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి కూడా యూత్ వచ్చి మరీ కుంభమేళకి ఆ తర్వాత అక్కడ సాధువులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. మన దేశంలో మాత్రం పెళ్ళైనా ఆరు పెళ్ళి చేసుకోవాలి అని ఆరాటపడి చేసుకోలేకపోయిన పురుషులు, నెలకి లక్షలు కోట్లు సంపాదించేటటువంటి యూత్ వాళ్ళ భవబంధాలను త్యాగం చేస్తూ ఆధ్యాత్మిక జీవితమే ప్రధాన మార్గం అంటూ సన్యాస ప్రపంచంలోకి అడుగుపెట్టారట. నాగసాధువులు అని అంటే ఏంటంటే అడవులకు వెళ్ళి అక్కడ చుట్టుపక్కల ఏం దొరికితే ఆకులు అలమలు కాయలు అలాంటివన్నీ తింటూ మెడిటేషన్ అవన్నీ చేసుకుంటూ వాళ్ళు అలా కాలం గడుపుతారు. అయితే ఈ ఏడాదిగా ఆల్మోస్ట్ ఎక్కువగా పెరిగింది మటుకు పురుష సన్యాసులేట. అది కూడా ఈ స్పెషల్లీ ఈ ఏడాది అయితే ఇంకా అసలు మరీ టూ మచ్. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి టెక్నాలజీ మనిషి మనసుని సర్వనాశనం చేస్తుంది. అండ్ డైలీ రొటీన్లో ఈ లైఫ్లో ఉండేటటువంటి ఎటువంటి హ్యాక్స్ అయినా సరే తన వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి మరి వాళ్ళు ఏదో ఒకటి చేద్దాము అచీవ్ చేద్దాము అనుకుంటారు, కానీ అది అవ్వదు. అవ్వకపోయేసరికి ఒక రకమైన డిప్రెషన్ వస్తుంది. అండ్ ఇంటి నుంచి రకరకాల పోరు ఉంటుంది, ఎస్పెషల్లీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేకపోతే ఎవరైనా కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏంటి, తర్వాత 20 ఏళ్ళు అయిన వాళ్ళు ఏంటి, ఎవరైనా సరే పేరెంట్స్ నుంచి వచ్చే ప్రెషరు, ఎస్పెషల్లీ వీటిల్లో వీళ్ళు చెప్పడం మర్చిపోయిన ప్రెషర్ ఇంకొకటి ఉంది, పీర్ ప్రెషర్ అండ్ సోషల్ మీడియా ప్రెషర్. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. పీర్ ప్రెషర్ అంటే ఎవరైనా నేను సెటిల్ అయిపోయాను రా, నువ్వేంటి ఇంకా అసలు జాబే రాలేదా ఇంకా నీకు, లేకపోతే ఇంకా అదేంట్రా అప్పుడెప్పుడో పెళ్లి చేసుకోవాలి అని అప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నావు, నాకు ఆల్రెడీ కుదిరిపోయింది, సెట్ కూడా అయిపోయింది లైఫ్, నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదా అని ఇలాంటి రకరకాల పీర్ ప్రెషర్స్ ఉంటాయి, అవి తట్టుకోవాలి. అండ్ దెన్ సోషల్ మీడియా ప్రెషర్, ఈ మధ్య ఇది కూడా పెద్ద గొప్ప ప్రెషరే. నీకే నువ్వు బాగానే ఉంటావుగా, నువ్వు ఫోటోలు పెడితే ఎందుకు మరీ 2-3 లైక్లు వస్తున్నాయి, నువ్వు ఎందుకు అసలు సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండట్లేదు, ఏ నువ్వు మొన్న పెట్టిన పోస్ట్ అసలు ఎంత సెన్సేషనల్ పోస్ట్ తెలుసు, అలాంటివి పెట్టకూడదు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కొంతమంది మామూలుగా ఏదో ఒక పోస్ట్ పెడతారు, తర్వాత తీసేయి అని చెప్పి రకరకాల ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి. సపోజ్ ఏ పొలిటికల్ పార్టీ గురించి ఒక ఒపీనియన్ ఏదైనా పెట్టినప్పుడు ఆ పొలిటికల్ అపోజిషన్ వాళ్ళు తీసేయాలి అర్జెంటుగా అని చెప్పి వాళ్ళు అనడము, ఇట్లాంటివి ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. సో వాట్ ఎవర్ మైట్ బి ద ప్రెషర్, కొంతమంది అప్పులు బాధ భరించలేరు, అలా వెళ్ళిపోయిన వాళ్ళతో బోరినంతమంది ఉన్నారు సన్యాసుల్లో కలిసిన వాళ్ళు, ఇదివరకే ఉన్నారు, ఇప్పుడు కూడా కాదు, ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కాదు. ఇలా కారణం ఏదైతేనేమి జీవితం అనే ఈ రణాన్ని చెయ్యలేక ఏదో కారణం చూపించి ఇలా సన్యాసుల్లో కలిసిపోతున్నారు. అయితే ఒకటేంటంటే మామూలుగా తొందరగా నువ్వు చదువు పూర్తి చేసుకుని చక్కగా మంచి ఉద్యోగంలో స్థిరపడాలి, మరి లేకపోతే తిక్క సన్యాసులా తయారవుతున్నావు అది ఇది అని మాత్రం ఇంకెప్పుడు అనకండి, ఎందుకంటే ఏమో పైన తదాసు దేవతలు ఉంటే నిజంగానే సన్యాసులుగానే మారుతారేమో రేపు పొద్దున. లెట్ దెమ్ బీ వాట్ దే వాంట్ టు బీ, వాళ్ళకి ఏది చేయాలనిపిస్తే అది చేయనిస్తేనే కొద్దిగా బెటర్, కానీ మీకు నచ్చిందనో లేకపోతే మీ వాళ్ళకి ఇంకెవరికన్నా మీ ఆల్రెడీ మీరు ఏదైనా ఒక మాట ఇచ్చేసారనో ఇంకోటి ఏదో చేయించనివ్వకండి, వాళ్ళకి నచ్చిందే చేయనిస్తే అట్లీస్ట్ వాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు, వాళ్ళు అనుకున్నది ఏదైనా సాధించడానికి కొద్దిగా వీలుగా ఉంటుంది, లేకపోతే మటుకు చాలా కష్టపడతారు. ఆ తర్వాత మనం కుంభమేళాలకి వాటికి వెళ్ళినప్పుడు వెతుక్కోవాలి, పైగా అందరూ ఒకటే డ్రెస్లో ఉంటారేమో వెతుక్కోవడం కూడా కొద్దిగా కష్టం. అది ఇవాళ చిత్రం బళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇంట్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళారవి చిత్రం కార్యక్రమం April 4, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.